ఓం శాంతి. మురళీ డేట్ 12/6/2026. ఈరోజు బాబా చెప్తున్నారు, మధురమైన సెన్సిబుల్ పిల్లలు, నేనొక అవినాశి ఆత్మను అని సదా గుర్తుంచుకోండి. ఇప్పుడు మనం తండ్రితో పాటు మొదటి ఫ్లోర్లోకి వెళ్ళాలి. ప్రశ్న, ఏ పురుషార్థాన్ని పిల్లలైన మీరు ప్రతి ఒక్కరూ చెయ్యాలి? జవాబు, బాబా మీకు ఏ జ్ఞానాన్నైతే ఇచ్చారో దానిని మీ హృదయానికి హత్తుకుంటూ ఉండండి. మీ లోపల దానిని మననం చేసి అరిగించుకోండి. తద్వారా శక్తి లభిస్తుంది. ఈ పురుషార్థాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరూ చెయ్యాలి. ఎవరైతే ఇటువంటి గుప్త పురుషార్థాన్ని చేస్తారో వారు సదా హర్షితంగా ఉంటారు. మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? మేము ఎవరి ముందు కూర్చున్నాము అన్న నశ వారికి ఉంటుంది. ఓం శాంతి. ఇది ఎవరన్నారు? 2 సార్లు ఓం శాంతి అని అన్నారు. ఒక్కసారి శివ్ బాబా అన్నారు, ఇంకొకసారి బ్రహ్మా బాబా అన్నారు. ఇక్కడ బాబ్ దాదాలు ఇరువురు కలిసి ఉన్నారు. కావున ఇరువురు ఓం శాంతి ఓం శాంతి అని అనవలసి ఉంటుంది. మరిప్పుడు మొట్టమొదట ఎవరన్నారు, తర్వాతెవరన్నారు? మొట్టమొదట శివ్ బాబా ఓం శాంతి అని అన్నారు. నేను శాంతి సాగరుడను. ఆ తర్వాత ఎవరన్నారు? దాదా ఆత్మ అన్నారు. బాబా పిల్లలకు ఓం శాంతి అని గుర్తు చేస్తున్నారు. నేను ఎల్లప్పుడూ దేహి అభిమానిని. నేను ఎప్పుడూ దేహ అభిమానంలోకి రాను. ఎల్లప్పుడూ దేహి అభిమానిగా ఉండేది ఒక్క బాబా మాత్రమే. బ్రహ్మ విష్ణు శంకరులు ఎప్పుడూ ఇలా అన్నారు. బ్రహ్మ విష్ణు శంకర్లకు కూడా సూక్ష్మ రూపముందని మీకు తెలుసు. కావున ఓం శాంతి అని అనేది ఒక్క శివ్ బాబాయే. వారికి ఏ శరీరము లేదు. నేను ఒకేసారి వస్తాను. నేనెల్లప్పుడూ దేహి అభిమానినే. నేను పునర్జన్మలలోకి రాను. కావున నా మహిమ అతీతమైనది. నన్ను నిరాకార పరంపిత పరమాత్మ అంటారు అని బాబా మీకు బాగా అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో కూడా శివుడిని నిరాకార పరంపిత పరమాత్మ అని అంటారు. నిరాకారుణ్ణి పూజిస్తారు. వారెప్పుడూ దేహంలోకి రారు, అనగా దేహ అభిమానిగా అవ్వరు. అచ్చా, అక్కడ నుండి కాస్త కిందకి బ్రహ్మ విష్ణు శంకరులు ఉండే సూక్ష్మ వతనంలోకి రండి. శివుని నామరూపాలు కళ్లకు కనిపించవు. వారి చిత్రాలు తయారవుతాయి, కాని నిజానికి అతడు నిరాకారుడు. వారెప్పుడూ సాకారునిగా అవ్వరు. పూజ కూడా నిరాకారుడికే జరుగుతుంది. పిల్లల బుద్ధిలో జ్ఞానమంతా ఉంటుంది. ఎందుకంటే భక్తి చేశారు, పిల్లల చిత్రాలను చూశారు. సత్యత్రేతాయుగాలలో చిత్రాల భక్తి జరగదు. విచిత్రుని భక్తి జరగదు. పరంపిత పరమాత్ముడు విచిత్రుడు అంటే శరీరమనే చిత్రం లేనివారు. అతనికి సూక్ష్మ శరీరం కాని స్థూల చిత్రం కాని లేదు అని బుద్ధిలోకి వస్తుంది. వారి మహిమ గానం చేస్తారు. దుఃఖహర్త సుఖకర్త పతిత పావన అని అంటారు. మీరు ఇంకే చిత్రాన్ని పతిత పావని అని అనరు. ఈ విషయాలు బుద్ధిలో ఉన్న మనుషులు ఇంకా ఎవరూ లేరు. బ్రహ్మ విష్ణు శంకరులు సూక్ష్మ వతనవాసులు, మొదటి అంతస్తు, ఆ తర్వాత రెండో అంతస్తు. ఉన్నతోన్నతమైనది మూల వతనం. ఆ అంతస్తులో ఉండేది పరంపిత పరమాత్మ. రెండవ అంతస్తులో సూక్ష్మ శరీరం కలవారు ఉంటారు. మూడవ అంతస్తులో స్థూల శరీరదారులున్నారు. ఇందులో తిక్కమక పడకూడదు. ఈ విషయాలను పరంపిత పరమాత్మ తప్ప ఇంకా ఎవరూ అర్థం చేయించలేరు. అయినా ఆత్మల సృష్టి ఉంది, దానిని నిరాకారి లోకము అని అంటారు. అది ఆత్మలైన మనందరి లోకం. అది నిరాకార లోకం. ఆ తర్వాత ఆత్మలైన మనం స్థూల ప్రపంచంలోకి వస్తాము. అక్కడ ఆత్మలుంటాయి, ఇక్కడ జీవాత్మలుంటాయి. మేము నిరాకారుడైన తండ్రికి పిల్లలము అని బుద్ధిలో ఉండాలి. మనం కూడా మొదట నిరాకార తండ్రితో పాటు ఉండేవారిమే. నిరాకార లోకంలోనే ఆత్మలు ఉంటాయి. అవి ఇప్పటి వరకు పాత్రను అభినయించేందుకు సాకారంలోకి వస్తూ ఉంటాయి. అది నిరాకారుడైన తండ్రి వతనం. నేనాత్మను అన్న నశ ఉండాలి. అవినాశీ వస్తువులపై నశ ఉండాలే కాని వినాశీ వస్తువుల నశ కాదు. దేహ నశ కలిగి ఉన్న వారినే దేహ అభిమానులు అని అంటారు. దేహ అభిమానులు మంచివారా లెక్క ఆత్మ అభిమానులు మంచివారా? వివేకవంతులెవరు? ఆత్మ అభిమానులు. ఆత్మనే వినాశనం లేనిది. దేహము నశ్వరమైనది. నేను 84 దేహాలను తీసుకుంటాను అని ఆత్మనే అంటుంది. ఆత్మలైన మనం పరంధామంలో తండ్రితో పాటు ఉండేవారిమే. పాత్రలను అభినయించేందుకు అక్కడ నుండి ఇక్కడకు వస్తాము. ఓ తండ్రి అని ఆత్మనే అంటుంది. సాకార సృష్టిలో సాకార తండ్రి ఉంటారు. నిరాకార సృష్టిలో నిరాకార తండ్రి ఉంటారు. ఇది పూర్తిగా సహజమైన విషయం. ఇప్పుడు బ్రహ్మను ప్రజాపిత బ్రహ్మ అని అంటారు. అతడు ఇక్కడే ఉన్నాడు కదా. అక్కడ ఆత్మలైన మనమంతా ఒకే తండ్రి పిల్లలైన సోదరులం. తండ్రి అయిన శివునితో పాటు ఉండేవారిమే. పరమాత్మ నామం శివ, ఆత్మనామం సాలిగ్రామం. ఆత్మరచయిత కూడా కావాలి కదా. మీ హృదయంతో ఎల్లప్పుడూ మాట్లాడుకుంటూ ఉండండి. మీకు లభించిన జ్ఞానాన్ని మీ హృదయానికి హత్తుకునేందుకు కష్టపడుతూ ఉండాలి. ఆత్మనే ఆలోచిస్తుంది, మొట్టమొదట ఆత్మనైన నేను తండ్రితో పాటు ఉండేవాడిని అన్న నిశ్చయాన్ని ఏర్పరచుకోండి. మనం వారి పిల్లలం కాబట్టి తప్పకుండా వారి నుండి వారసత్వం లభించాలి. ఈ ఆత్మల వృక్షం ఏదైతే ఉందో దానికి ముందు తప్పకుండా బీజం ఉంటుంది. వంశ వృక్షాన్ని తయారు చేస్తారు కదా, మొట్టమొదట తండ్రి, ఆ తర్వాత అతడి నుండి ఇద్దరు నలుగురు పిల్లలొస్తారు, ఆ తర్వాత వారి నుండి ఇంకొంతమంది పిల్లలొస్తారు. అలా వృద్ధిని పొందుతూ పొందుతూ వృక్షం పెద్దదిగా పెరిగిపోతుంది. వంశ వృక్షం ఉంటుంది, ఫలానా వారి నుండి ఫలానా వారు వచ్చారు అని ఉంటుంది. మూలవతనంలో ఆత్మలన్నీ ఉంటాయని పిల్లలైన మీకు తెలుసు. దాని చిత్రం కూడా ఉంది. ఉన్నతోన్నతమైన వారు తండ్రి. బాబా ఈ శరీరంలోకి వచ్చారు అని పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. ఆత్మిక తండ్రి వీరిలోకొచ్చి ఆత్మలను చదివిస్తున్నారు. సూక్ష్మవతనంలో అయితే చదివించరు కదా. సత్యగల్లో ఈ జ్ఞానం ఎవ్వరికీ ఉండదు. బాబానే ఈ సంగమ యుగంలోకొచ్చి ఈ జ్ఞానాన్ని ఇచ్చారు. ఈ సమయంలో సృష్టి రూపి వృక్ష జ్ఞానం ఎవరిలోనూ లేదు. కల్పం ఆయువునే చాలా పెద్దగా వ్రాసేశారు. పిల్లలు, మీరు మళ్లీ ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. అది ఆత్మల ఇల్లు. అక్కడ తండ్రి మరియు పిల్లలు ఉంటారు. అక్కడ అందరూ సోదరులే అని ఇప్పుడు బాబా మీకు అర్థం చేయిస్తున్నారు. ఎప్పుడైతే శరీరాన్ని ఇక్కడ ధారణ చేస్తారో అప్పుడు సోదరి సోదరులు అని పిలవబడతారు. నిజానికి ఆత్మలందరూ సోదరులే. సోదరులకు తప్పకుండా తండ్రి కూడా ఉంటారు కదా. వారే పరంపిత పరమాత్మ. ఆత్మలందరూ శరీరంలో ఉంటూ వారిని స్మృతి చేస్తారు. సత్యత్రేతాయుగాలలో ఎవరూ స్మృతి చెయ్యరు. పతిత ప్రపంచంలో అందరూ వారిని స్మృతి చేస్తారు. ఎందుకంటే అందరూ రావణుడి జైల్లో ఉన్నారు. సీత హే రామ అని పిలిచేది. అలా అన్నప్పుడు త్రేతాయుగపు రాముడు గుర్తుకు రాడు. పరంపిత పరమాత్ముని రామునిగా భావిస్తూ స్మృతి చేస్తూ ఉంటారు. ఆత్మనే పిలుస్తుంది. అర్ధకల్పం వరకు మళ్లీ మనం ఎవరిని పిలవమని మీకు తెలుసు. ఎందుకంటే మనం సుఖధామంలో ఉంటాము. ఈ సమయంలో బాబానే అర్థం చేయిస్తారు. ఇతరులెవ్వరికీ ఇది తెలియదు. వారు ఆత్మే పరమాత్మ అని, ఆత్మ పరమాత్మలో లీనమైపోతుందని అంటారు. ఆత్మ వినాశనం లేనిదని, ఒక్క ఆత్మ నాశనం కూడా జరగదని బాబా ఏ విధంగా అవినాశీయో అలాగే ఆత్మ కూడా అవినాశీయే అని బాబా అర్థం చేయిస్తున్నారు. ఇక్కడ ఆత్మ పతితంగా తమో ప్రధానంగా అవుతుంది. మళ్లీ బాబా సతో ప్రధానంగా పవిత్రంగా తయారు చేయిస్తారు. మొత్తం ప్రపంచమంతా తమో ప్రధానంగా అవ్వవలసిందే. ఆ తర్వాత మరలా సతో ప్రధానంగా అవుతుంది. పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేసేందుకు బాబా రావలసి ఉంటుంది. వారిని గాడ్ ఫాదర్ అని అంటారు. బాబా అవినాశీయే, అలాగే పిల్లలైన మనం కూడా అవినాశీయే. ఈ ప్రపంచ చరిత్ర ఎలా రిపీట్ అవుతుందో మీకు తెలుసు. ఈ నాలుగు యుగాలలో మన పాత్ర నడుస్తుంది. మనం సూర్యవంశీయులుగా, ఆ తర్వాత చంద్రవంశీయులుగా అవుతాము. చంద్రవంశీయులు అంటే సెకండ్ గ్రేడ్లోకి వచ్చేవారు. 14 కళలు ఉన్న వారిని సూర్యవంశీయులు అని అనటానికి వీల్లేదు. నిజానికి దేవీ దేవతలు అని వారినే అనాలి. దేవీ దేవతలు అని సంపూర్ణ నిర్వికారులను మరియు 16 కళల సంపూర్ణులనే పిలవటం జరుగుతుంది. రాముణ్ణి 16 కళల సంపన్నుడు అని అంటారు. మీ 84 జన్మల వృత్తాంతాన్ని అర్థం చేయించటం జరుగుతుంది. కొత్త వస్తువు పాతబడితే అందులో అంత మజా ఉండదు. మొదట సంపూర్ణ పవిత్రులుంటారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గతించాక కాస్త పాతది అని అంటారు. ఇంటి ఉదాహరణను ఇవ్వటం కూడా జరుగుతుంది. అలాగే ప్రతి వస్తువు ఉంటుంది. ఈ ప్రపంచం ఒక పెద్ద రంగస్థలం. ఈ ఆకాశతత్వం చాలా పెద్దది. దీనికి అంతము అనేది లేదు. దీనికి అంతం ఎక్కడుందో ఎవరూ కనుక్కోలేరు. అలా వెళుతూ ఉన్నా దీనికి అంతం ఉండదు. బ్రహ్మ మహత్తత్వానికి కూడా అంతమేదీ లేదు. సైన్స్ వారు దీని అంతాన్ని చూసేందుకు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. కాని అక్కడకు వారు వెళ్లలేరు. దాని అంతాన్ని పొందలేరు. బ్రహ్మతత్వం చాలా విశాలమైనది, అంతం లేనిది. ఆత్మలైన మనం చాలా కొద్ది స్థానంలో ఉంటాము. ఇక్కడ బిల్డింగులు మొదలైనవి ఎంతో పెద్ద పెద్దగా తయారు చేస్తారు. ఈ భూమిపై ఎంతో స్థలముంది. పంటలు మొదలైనవి కూడా కావాలి కదా. అక్కడ కేవలం ఆత్మలే ఉంటాయి. ఆత్మ శరీరం లేకుండా ఎలా తినగలదు? అక్కడ ఆత్మ అభోక్తగా ఉంటుంది. అక్కడ భుజించటం లేక అనుభవించటం మొదలైనవేవీ ఉండవు. జ్ఞానం పిల్లలైన మీకు ఒకేసారి లభిస్తుందని బాబా అర్థం చేయిస్తారు. ఆ తర్వాత మళ్లీ వచ్చే కల్పంలో పిల్లలైన మీకు ఇవ్వటం జరుగుతుంది. కావున దేవతా ధర్మానికి చెందిన వారిమి అన్న నశ మీలో ఉండాలి. బాబా నేటికి 5000 సంవత్సరాల క్రితం మేము మీ వద్దకు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యేందుకు వచ్చాము. ఇప్పుడు మరలా మేము మీ వద్దకొచ్చాము అని మీరంటారు. వారు నిరాకారుడై ఉన్న కారణంగా మీరు మేము దాదా వద్దకొచ్చాము అని అంటారు. బాబా వీరిలోకి ప్రవేశించారు. ఏ విధంగా మీరు ఇంద్రియాలను తీసుకుని పాత్రను అభినయిస్తారో అలాగే నేను కూడా ఇంద్రియాలను తీసుకుంటాను. లేకపోతే నేను పాత్రను ఎలా అభినయించగలను? శివ జయంతిని కూడా జరుపుకుంటారు. శివుడు నిరాకారుడు, మరి వారి జయంతి ఎలా జరిగింది? మనుష్యులు ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని ధరిస్తారు. మరి నేను ఎలా వచ్చి మీకు రాజయోగాన్ని నేర్పించను? మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు రాజయోగాన్ని ఒక్క బాబా మాత్రమే వచ్చి నేర్పిస్తారు. నన్నే పతిత పావనుడు, జ్ఞాన సాగరుడు అని అంటారు. నాకు వృక్షం ఆది మధ్య అంతముల గురించి తెలుసు. బాబా వీరిలోకి ప్రవేశించి మనకు జ్ఞానమంతటిని అర్థం చేయిస్తున్నారు అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. బ్రహ్మ విష్ణు శంకరుల పాత్రను కూడా అర్థం చేసుకోవాలి. అతను పతిత పావనుడు అని తండ్రి గురించి అర్థం చేసుకున్నారు. ప్రతి ఒక్కరి మహిమ కర్తవ్యం వేరువేరుగా ఉంటుంది. ప్రెసిడెంటు, ప్రైమ్ మినిస్టరు మొదలైన వారిగా అవుతారు. ఇది నా శరీరము, నేను ప్రైమ్ మినిస్టర్ని అని ఆత్మనే అంటుంది. ఆత్మ శరీరంతో పాటు లేకపోతే మాట్లాడలేదు. శివ్ బాబా కూడా నిరాకారుడే, మాట్లాడటానికి వారికి కూడా కర్మేంద్రియాల ఆధారాన్ని తీసుకోవలసి ఉంటుంది. కావుననే నోటి నుండి గంగ వెలువడింది అని అంటారు. శివుడు ఒక బిందువు, మరి వారికి నోరు ఎక్కడ నుండి వచ్చింది? కావున ఇతనిలోకి వచ్చి కూర్చుంటారు. ఇతడి నుండి జ్ఞాన గంగ ప్రవహిస్తుంది. హే పతిత పావనారా, మమ్మల్ని దుఃఖాల నుండి విముక్తులను చెయ్యి అని అందరూ బాబానే స్మృతి చేస్తారు. బాబా అందరికన్నా పెద్ద డాక్టర్. వారిలోనే పతితులను పావనంగా చేసే జ్ఞానముంది. పతితులందర్నీ పావనంగా చేసే డాక్టర్ ఒక్కరే. సత్తిగల్లో అందరూ నిరోగులుగా ఉంటారు. ఈ లక్ష్మీనారాయణులు సత్తిగానికి అధిపతులు. వారు నిరోగులుగా అయ్యేందుకు వారికి ఇటువంటి కర్మలను ఎవరు నేర్పించారు? బాబానే వచ్చి శ్రేష్ఠ కర్మలని నేర్పిస్తారు. అక్కడ కర్మలేవి వికర్మలుగా ఉండవు. కర్మలు ఇలా ఉన్నయ్యి అని సత్తిగంలో అనరు. అక్కడ దుఃఖం, రోగం ఏదీ ఉండదు. ఇక్కడ ఒకరికొకరు దుఃఖాన్ని కలిగించుకుంటూ ఉంటారు. ఇది కర్మభోగము అని అనటానికి సత్తిగల్లో దుఃఖమనే విషయమే ఉండదు. కర్మ, అకర్మ, వికర్మల అర్థాన్ని ఎవరు అర్థం చేసుకోలేరు. ప్రతి వస్తువు మొదట సతో ప్రధానంగా, మరలా సతో రజో తమోగా అవుతుందని మీకు తెలుసు. సత్తిగంలో పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా ఉంటాయి. అక్కడ మన శరీరం కూడా సతో ప్రధాన ప్రకృతితో తయారవుతుంది. మరలా ఎప్పుడైతే ఆత్మలో రెండు కళలు తగ్గిపోతాయో అప్పుడు శరీరం కూడా అదే విధంగా లభిస్తుంది. అప్పుడు సృష్టి కళలు కూడా రెండు తగ్గుతాయి. ఈ విషయాలన్నీ బాబానే కూర్చొని అర్థం చేయిస్తారు. ఇంకా ఎవరు అర్థం చేయించలేరు. అచ్చ మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పితా బాబ్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, ఎప్పుడూ మీ కర్మలను నిందించుకోకుండా ఉండేందుకు, అనగా కర్మలకు శిక్షలను అనుభవించకుండా ఉండేందుకు ఇప్పటి నుండే బాబా శ్రీమతంపై అటువంటి శ్రేష్ట కర్మలను చెయ్యాలి. రెండో పాయింట్, ఏ వినాశి వస్తువు యొక్క నశ ఉండకూడదు. ఈ దేహం కూడా నశ్వరమైనదే, దీని నశ కూడా ఉండకూడదు. వివేకవంతులుగా అవ్వాలి. వరదానం ఈ పాత ప్రపంచాన్ని విదేశంగా భావిస్తూ దీని నుండి అతీతంగా ఉండే స్వదేశీ భవ. ఏ విధంగా కొందరు విదేశీ వస్తువులను ఏ మాత్రం స్మరించను కూడా స్మరించరో, తమ దేశపు వస్తువులనే ఉపయోగించాలి అని ఏ విధంగా భావిస్తారో, అలా మీకు కూడా ఈ పాత ప్రపంచం విదేశం వంటిది. దీని నుండి అతీతంగా ఉండండి అనగా పాత ప్రపంచపు వస్తువులేవైతే ఉన్నాయో, స్వభావ సంస్కారాలేవైతే ఉన్నాయో, వాటి వైపుకు కొద్దిగా కూడా ఆకర్షితమవ్వకూడదు. స్వదేశీలుగా అవ్వండి అనగా ఆత్మిక రూపంలో మీ ఉన్నతమైన దేశమగు పరంధామ వాసులుగా మరియు ఈశ్వరీయ పరివారపు లెక్కలో చూస్తే మధుబన్ దేశపు నివాసులుగా భావిస్తూ ఈ నశాలో ఉండండి. స్లోగన్ గొడవలలో చిక్కుకునేందుకు బదులుగా సదా మిలన మేళాలో ఉండండి. అవ్యక్త ప్రేరణ పాయింట్, సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ని సరళంగా చేసుకోండి, సహనశీలులుగా అవ్వండి. హోలీ హంసల విశేషత సరళ చిత్తం, సరళ వాణి, సరళ వృత్తి, సరళ దృష్టి కలిగి ఉండటం. బాబ్దాదాకు అందరికంటే ప్రియమైన వారు, అందరికంటే సమీపులు ఎవరంటే శుద్ధమైన మనస్సున్నవారు. శుద్ధమైన మనస్సున్నవారు సదా బాబ్దాదా హృదయ సింహాసన అధికారులుగా ఉంటారు. వారి సర్వశ్రేష్ట సంకల్పాలు పూర్తయిన కారణంగా వారు వృత్తిలో, దృష్టిలో, మాటలలో, సంబంధ సంపర్కాలలో సరళంగా, స్పష్టంగా, ఒకే విధంగా అనిపిస్తారు. ఓం శాంతి.